విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వచ్చారు. ఓ విశ్వామిత్ర మహర్షి, మేము జనకుని యొక్క కొలువు నుంచి వస్తున్నాం. ఆయన గారు శివుడి యొక్క విల్లుని ఆయన కూతురు నాగేజచాలలో దున్నుతుంటే సీత అనేటువంటి ఒక ఆమె పుట్టింది. ఆమె స్వయంవర నిమిత్తం శివధనుస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని జనకుడు ఒక పరీక్ష లాంటిది పెట్టాడు. ఆ పరీక్షకు అనేక మంది వచ్చి ఆ శివధనుస్సుని ఎత్తలేక, ఎత్తినా గాని ఎక్కువ పెట్టలేక వెళ్లిపోయారు. కాబట్టి మళ్లీ ఆ పరీక్ష జరగబోతూ ఉంది, కాబట్టి మీరు కూడా శిష్య సమేతంగా విచ్చేసి ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని జనక మహారాజు కబురు పెట్టాడు విశ్వామిత్రుల వారికి. వెంటనే విశ్వామిత్రుల వారు, రామచంద్ర మనం కూడా వెడుతున్నాం మిథిలకు ప్రయాణం, కాబట్టి సిద్ధంగా ఉండండి. మనమైతే ఏమంటాం, ఏమండి మా నాన్నగారితో చెప్పింది ఇక్కడ దాకా వస్తామనేనండి, మేము అక్కడికి వెళ్తామని చెప్పలేదు, మళ్లీ మా నాన్నగారు ఏమన్నా అంటారేమో. వాస్తవానికి నానే వండు, కానీ మనకి ఇంటి మీద భ్రమ. నానే వనడు వాస్తవానికి, ఏమండి నేను వారం రోజులే ఉంటానని చెప్పానండి, మళ్ళీ వారం రోజులు దాటితే ఇంటి దగ్గర మా అమ్మ మలవనాలను ఎదురు చూస్తుంటారండి. కానీ అలా చెప్పలా, ఎందుకని కౌసల్య ఏం చెప్పింది, మీ నాన్న దశరథుడు ఏ ఆజ్ఞను వేస్తే ఎలా పాటిస్తున్నావో అంతకంటే ఎక్కువగా విశ్వామిత్రుడు యొక్క ఆజ్ఞకు నువ్వు బద్ధుడై ఉండాలి, అప్రమత్తుడై ఉండాలి, ఆయన ఏం చెప్తే నువ్వు అది చేయాలని తల్లి చెప్పింది, దశరథుడు కూడా చెప్పాడు, కాబట్టి వీరి వెంట వెళ్లాల్సిందే అని నిర్ణయం తీసుకున్నారు ఇద్దరును. ఆ విధంగా మిథిలకు ప్రయాణం కావడానికి అయోధ్య దగ్గర నుంచి ఉత్తరపు దిక్కుకు వెళుతూ ఉన్నారు. అక్కడ సోను నది అనేటువంటి ఒక నది వచ్చింది. నాయన దీనికి కూడా ఒక కథ ఉంది, దాన్ని చెప్తాను వినండి. పూర్వం బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కుశుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ కుశుడికి నలుగురు కుమారులు, వారిలో రెండవ వాడి పేరు కుశనాభుడు. ఆ కుశనాభుడు గృతాచి అనే అప్సరస కన్యను పెండ్లాడి నూరుగురు అమ్మాయిల్ని కన్నాడు. ఆ నూరుగురు అమ్మాయిలు ఆటపాటల్లో అలా ఆనందంగా ఆడుకుంటున్న సమయంలో ఒకనాడు వాయుదేవుడు వారిని చూసి మోహించాడు. అమ్మాయి మిమ్మల్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా అని వాయువు ఆ 100 మంది అమ్మాయిల్ని అడిగాడు. వాళ్ళు చెప్పారు, మేం మా నాన్న కూతుళ్ళం, మా నాన్న చెప్పంది ఏ పని చెయ్యం, మా నాన్నకి సంప్రదించి ఆయన కనుక ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా ఇష్టపడితే అప్పుడు వివాహం చేసుకుంటామని సమాధానం చెప్పారు. వెంటనే వాయువుకి కోపం వచ్చింది, నాంతటి వాడు వివాహం చేసుకుంటానంటే మీరు మీ నాన్నని కనుక్కోండి అని చెప్పి మా నాన్నని కనుక్కోండి అని ఎదురు మాట్లాడతారా, కాబట్టి మీరంతా రూపాలు మారిపోయి మరుగుజ్జు వాళ్లు పొట్టివాళ్లుగా అవుదురుగాక అని శాపం పెట్టాడు. ఆ పొట్టివాళ్లు 100 మంది వెళ్లి ఆ కుశనాభుడి దగ్గరికి వెళ్లి ఆడవడం మొదలు పెట్టారు. నాన్న ఇలా చేశాడు వాయుదేవుడు, అమ్మా మీ నాన్న యొక్క ప్రతిష్ఠ కోసం మీరు మరుగుజ్జుతనాన్నైనా సరే అనుభవించడానికి ఒప్పుకున్నారు, కాబట్టి ఈ శాపం పెద్దకాలం ఉండబోదు. మీరు ఎవరి కోసం, నా వంశ ప్రతిష్ఠను కాపాడడం కోసం వాయుదేవుడు అంతటి వాడిని ఎదిరించారు, కాబట్టి ఇది ఒక రకంగా మీ మేలు కోసమే శాపమేమో అని నేననుకుంటున్నాను, ఏమాత్రం బాధపడకండమ్మా అని ఓదార్చాడు. వెంటనే కాంపిల్య నగర రాజు బ్రహ్మదత్తుడు అనేటువంటి ఆయన ఈ 100గురు కన్యల్ని చేయి పట్టుకోగానే వారి మరగుజ్జుతనం పోయి కన్యలుగా అయ్యారు. ఆ 100గురిని బ్రహ్మదత్తునికిచ్చి వివాహం చేశాడు కుశనాభుడు. ఆ విధంగా వివాహమైన తరువాత ఆయన తండ్రి కుశుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన నీకేమైనా తీరని కోరుకుంటే చెప్పాయా, తీరుస్తాను అన్నాడు. అయ్యా నాకు ఇంకా సంతానం కావాలనుంది, అయితే ఒక పుత్రుడు కలకపోవడం దిగులే కదా ఎవరికైనా, కాబట్టి నాకు పుత్రుడు కావాలనింది పున్నామ నరక నుంచి తప్పించడం కోసం, అటువంటి పుత్రుని అనుగ్రహించే ఏర్పాటు చేయవయ్యా అని కుశుణ్ణి కుశనాభుడు అడగ్గా గాధి అనేటువంటి ఒక కుమారుణ్ణి పుత్రుడుగా ఇచ్చారు. ఆ గాధికి 2 పుట్టారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పేరు సత్యవతి, అబ్బాయి పేరు విశ్వామిత్రుడు. ఆయనే నేను, ఇది నా కథ అని క్లుప్తంగా చెప్పాడు. ఇక ఈ సోను నది దగ్గరికి వచ్చాం మనం. ఆ కన్యలు కుబ్జలుగా మారిపోయినటువంటి ప్రదేశం కాబట్టి దీన్ని కన్యాకుబ్జం అని పిలుస్తారు. కాబట్టి ఈ సోను నదికి నమస్కారం చేయండి, ఈ కుశవంశంలో పుట్టడం చేత నన్ను కౌశికుడని కూడా అంటారు, ఒక్కసారి ఈ సోను నదికి నమస్కారం చేయండి, దీనిలో గుండా గంగానదికి వెడదాం అని అక్కడ నమస్కారం చేపించి అలా తీసుకువెడుతున్నాడు. తీసుకువెడుతున్న సమయంలో వాళ్లు గంగ వృత్తాంతాన్ని అడిగారు. మరి గంగ గురించి తీసుకువెళ్తున్నానన్నావు కదా, మరి గంగానది వృత్తాంతం కూడా మాకు చెప్పాలి అన్నారు. నాయన, దీనికి ముందు మీరు కుమార సంభవం గురించి తెలుసుకోవాలి. కుమార సంభవంలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టుక ఉంటుంది. ఆయన యొక్క పుట్టుక మొత్తాన్ని వాల్మీకి మహర్షి అద్భుతంగా కుమార సంభవం అనేటువంటి పేరుతో కాళిదాస్ గారు ఒక అద్భుతమైనటువంటి కావ్యం రాశారు. కానీ ఈ కుమార సంభవాన్ని వాల్మీకి మహర్షి వ్రాస్తూ ఏ కథకి ఫలశ్రుతి రాయలేదు, కానీ ఈ ఒక్క కథకే ఫలశ్రుతి రాశారు వాల్మీకి రామాయణంలో. అంత గట్టి కథ అన్నమాట ఇది. కుమారస్వామి గురించి చెప్తున్నాడు. ఈ కుమారస్వామికి శరవణ భవుడు అని పేరు, అంటే రెల్లులో పుట్టినటువంటి వాడు అని. షణ్ముఖుడు అని పేరు, ఆరు ముఖాలు కలిగినటువంటి వాడు అని. కార్తికేయుడు అని పేరు, కృత్తికా నక్షత్రాల చేత పెంచబడ్డవాడు కాబట్టి. సుబ్రహ్మణ్యుడు అని పేరు, అతి పవిత్రమైనటువంటి వాడు కాబట్టి. అగ్నిపుత్రుడు అని పేరు, అగ్నికి పుట్టాడు కాబట్టి. గాంగేయుడు అని పేరు, గంగ నుంచి పుట్టాడు కాబట్టి. దేవసేనాపతి అని ఇంకొక పేరు, దేవతల యొక్క సైన్యానికి ఇతడు అధ్యక్షుడు కాబట్టి. స్కందుడు అని ఇంకొక పేరు, జారి పడ్డవాడు అని. ఇన్ని పేర్లున్నాయ్యా సుబ్రహ్మణ్య స్వామికి. ఒకరోజున శివుడు పార్వతి ఇద్దరు సరస సల్లాపాల యొక్క సమయంలో శివుడు యొక్క తేజస్సుని భరించలేక పార్వతి గంగకిస్తే ఆ గంగలో నుంచి రెల్లు దిబ్బ మీద పడేస్తే ఆ రెల్లులో నుంచి ఆ ఆరు ముఖాలుగా అయితే ఆరుముఖాలుగా ఆయన పుడితే కృత్తికా నక్షత్రపు జాతులైనటువంటి కన్యలు ఆయన పెంచారు, ఈ విధంగా ఆయన పుట్టుకు జరిగింది అని పై కథని చెప్పి లోఅంతరార్థాన్ని మీరే ఆలోచించుకోండి అని వదిలేశాడు. అయితే ఈ కుమారస్వామి కథకి ఇంకొక చిత్రమైనటువంటి కథ వెనకాతలో ఉంది. ఒకసారి బ్రహ్మ మానసు పుత్రుడైనటువంటి సనక సనందుల వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో సనక సనందాదుల వారిలో సనందుడికి ఒక చిన్న కలొచ్చింది. దేవతల పక్షాన ఉండి తాను యుద్ధం చేస్తున్నట్టుగా కలొచ్చింది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. నాన్న నాన్న, నాకు కలొచ్చింది. కల ఏం కల నాయన? దేవతల సమూహంలో నేనుండి రాక్షస సమూహాన్ని చీల్చి చెండాడుతున్నట్టుగా కలొచ్చింది అని చెప్పాడు. ప్రపంచాన్ని కలగా భావించే వైరాగ్యవంతుణ్ణే నేను, మరి నాకు కలొచ్చింది నాన్న అని చెప్తే అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, నాయన దైవము అసురుల యొక్క సంగ్రామము అంటే మంచి చెడులకు సంఘర్షణ. వేదంలో చెప్పబడింది కూడా ఇదే. వేద ప్రతిపాదితమైనటువంటి విషయమే నీకు కలగా వచ్చింది కాబట్టి ఇది నిజమయ్యేటువంటి అవకాశం ఉంది నాయన అని చెప్పాడు బ్రహ్మగారు. ఈ విషయం శివుడికి తెలిసింది. శివుడు అనుకున్నాడు, పుడితే ఇట్లాంటి కొడుకు పుట్టాలి కదా, అంతటి మహాతపశక్తి సంపన్నుణ్ణి మా కుమారుడిగా పుట్టితే, మా కుమారుడిగా జన్మిస్తే మా జన్మలు సార్థకమవుతాయి కదా అని భావించాడు. వెంటనే ఆయన తపస్సు చేసుకునేటువంటి స్థలానికి దగ్గరికి వెళ్లి సనత్కుమారుల వారి దగ్గరికి వెళ్లి అడిగాడు. వచ్చి కళ్ళు మూసుకొని తపస్సులో కూర్చున్నాడు. శివుడు వచ్చాడు కానీ లేవలేదు. అనుకున్నాడు, అయ్యో నాకై నేను వచ్చానని గర్వం కావోలు అనుకున్నాడు. నేను శివుణ్ణి వచ్చాను అన్నాడు. కళ్ళు తెరవలేదు. అయితే నాకేమన్నట్టుగా కూర్చున్నాడు. పలుకుతావా, శాపం ఇవ్వమంటావా అన్నాడు. శాపమా? ఇస్తే ఇచ్చుకో, నా శరీరానికే కాదు నాకు కాదుగా అన్నాడు ఆయన. ఓహో, ఇంతటి వైరాగ్యం ఉందా నీకు, అయితే వరం ఇస్తాను కోరుకో అన్నాడు. ఆహా, ఏమీ అక్కర్లేనటువంటి వాడికి వరం కూడా కావాలా? కావాలంటే నేనే ఇస్తాను, నీవే కోరుకో అన్నాడు. దొరికింది తిలక అనుకున్నాడు శివుడు. అడిగాడు కదా ఏం కావాలో కోరుకోమని, నా కుమారుడుగా పుట్టు అన్నాడు. ఇంకోసారి ఆలోచించి కోరుకో అన్నాడు. నా కుమారుడిగా పుట్టవయ్యా అన్నాడు. సరే ఇచ్చేశాను పో వరం అన్నాడు. సంతోషంతో పార్వతి దగ్గరికి వచ్చాడు శివుడు. వచ్చిన తర్వాత ఏమండి అడిగారా? అడిగాను. ఏమని అడిగారు? నా కుమారుడిగా పుట్టమని అడిగాను. కొంప ముంచారు కదండి అని కూర్చుంది ఆమె. ఇదేంటి అడగడం తప్ప? అడగడం తప్పు కాదండి, మీరు అడిగిన పదం తప్పు. నా కుమారుడిగా పుట్టు అంటే నీకెలా పుడతాడండి పిల్లాడు? మగాడికి పిల్లాడు ఎక్కడైనా పుడతాడా అండి? మనకి అని అడగాలి మీరు. మనకి అని అడగకుండా మీరేమడిగారు? నా కుమారుడిగా పుట్టమని అడిగారు. అవును, పొరపాటే చేశాను. అప్పటికి ఒకటికి రెండుసార్లు అడిగాడు. నాకు కావాలి నాకు కావాలని అంటే ఇంకోసారి ఆలోచించి కోరుకోమని కూడా అన్నాడు. కానీ అంతటి వాడు వరమిస్తాననేటప్పటికీ నాకు ఒళ్ళు తెలియలేదు. ఆ ఒళ్ళు తెలియని మాటలో ఏదో అనేశాను. రెండుసార్లు చెప్పినా కానీ ఆలోచించుకోలేదే, ఏమనుకోకు అన్నాడు. సరే ఏం చేద్దాం, మొత్తానికి పుడతానన్నాడు కదా, పుడతానన్నమాట వ్యర్థమేం కాదు కదా అని అనుకున్నారు. ఆ రోజు సంగమం సమయంలో ఈ పార్వతి తన తేజస్సుని భరించలేక గంగకిచ్చింది. ఆ గంగ కూడా భరించలేదు. ఆ గంగ కూడా భరించలేక శరవణము అనే పేరున్నటువంటి తటాకంలో వదిలింది. అంటే భస్మాసురుడు శివుడు నెత్తి మీద చెయ్యి పెట్టాలని అనుకుంటున్నటువంటి సమయంలో అలా వెంటబడుతూ ఉంటే ఈ పార్వతీదేవే శరవణము అనే తటాకంగా మారిపోయింది అని చెప్తారు. ఆ శరవణము అనేటువంటి తటాకంలో ఈయన పడ్డాడు. ఆ గంగ కూడా భరించలేక అలా 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 తీసుకొచ్చేసి రెల్లు దిబ్బ మీద పడేసింది. ఆ రెల్లు దిబ్బ మీద పడ్డం వల్ల ఆరు ముఖాల వాడయ్యాడు. ఈ ఆరు ముఖాల వాడికి కృత్తికా నక్షత్రపు కన్యలైనటువంటి ఆరుగురు సేవ చేయగా ఆయన కార్తికేయుడు అయ్యాడు. ఏ విధంగా వచ్చిన ఆయనకు పేరు? రెల్లులో నుంచి పుట్టాడు కాబట్టి శరవణభవుడు అని పిలువబడ్డాడు. ఆరు ముఖాలు ఉన్నాయి కాబట్టి ఈయన షణ్ముఖుడు అని పిలిచారు. కృత్తికా నక్షత్రపు కన్యల చేత పెంచబడ్డాడు కాబట్టి ఈయన కార్తికేయుడు అన్నారు. అతి పవిత్రమైనటువంటి జన్మ కదా, మరి ఎటువంటి జన్మ తనది? అంతర్దాగా సంభోగం చేతో లేకపోతే యోని సంభవుడుగానో తన పుట్టుకకి ఎవరినో బాధ పెడితేనో, మన అన్ని బాధ పెడుతూ పుట్టిన పుట్టుకలే కదండి. పది నెలలు అమ్మ మోసి ఆమె బాధలు పడి కంటే కదా మన జన్మలొచ్చింది. ఒకటి ఒకరి యొక్క బాధ మన జన్మ అనమాట. వాళ్ళు పడ్డటువంటి బాధే కదా మనకి జన్మ రావడానికి కారణం. కానీ ఇక్కడ ఏ బాధ లేకుండా వచ్చేసాడు తాను కాబట్టి అతి పవిత్రుడైనటువంటి వాడనే పేరుతో సుబ్రహ్మణ్యుడు అని చెప్పారు. ఇక శివుడి యొక్క తేజస్సుని అగ్నితో పోల్చారు. అగ్ని యొక్క తేజస్సు నుండి బయటపడ్డాడు కాబట్టి ఆయన అగ్నిపుత్రుడు అన్నారు. గంగలో వదిలిపెట్టబడ్డవాడు కాబట్టి గాంగేయుడు అన్నారు. ఈయన దేవసేనాపతి. దేవసేనాపతి అంటే దేవతల యొక్క సైన్యానికి అధ్యక్షుడు అని. కానీ మన వాళ్ళు ఏం చేశారు అంటే వల్లి దేవసేన అనే ఆయన ఈయనకు భార్యలుగా కట్టేశారు. ఎందుకంటే మనకు సంసారాలున్నాయి కదండి, మనలాగే దేవుడికి కూడా ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన. అందుకని భగవంతుడు కూడా కట్టేస్తున్నాం. వాస్తవానికి అటువంటి మనం కూడా దాంపత్యంలో ఉండేవాళ్ళం కాబట్టి మనలాగే పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి దేవుళ్ళు అంటే మనకు చాలా ఇష్టం. అందుకనే దేవసేనాపతి, దేవతలకి సైన్యాధ్యక్షుడు అనే పదవిని కాస్త దేవసేనకి మొగుని చేసేసాం ఆయన్ని. కాని వాస్తవానికి దేవతల అధ్యక్షుడు అని చెప్తారు. తర్వాత అక్కడ నుంచి జారి పడినటువంటి వాడు కాబట్టి ఈయన్ని స్కందుడు అని చెప్తారన్నమాట. ఈ విధంగా కార్తికేయుడు యొక్క పుట్టుక జరిగింది అని చెప్తారు. దీన్నే కుమార సంభవము అంటే కుమారస్వామి యొక్క పుట్టుక అని చెప్తారు. దీన్ని ఎవరైనా చదివినా విన్నా అతి పవిత్రులు పుణ్యాత్ములు అవుతారని వాల్మీకి మహర్షి ఈ ఒక్క కథకు మాత్రమే ఫలశ్రుతిని వ్రాశాడు. తర్వాత ఆ విధంగా తీసుకుని వెళుతున్నాడు వీళ్ళని. కుమారస్వామి కథ చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మళ్ళీ రామలక్ష్మణులు అడిగారు, మరి గంగ వృత్తాంతం ఏమిటి, గంగను గురించి కూడా చెప్పవా అని అడిగారు. నాయన ఆ గంగ రావడానికి కారణం మీ వంశంలో వాళ్లే, మీ ఈక్ష్వాకుల వంశస్థులే గంగని భూలోకానికి దించారు, వారి కథ కూడా చెప్తాను వినండయ్యా అని అంటూ భృగువు వరం వల్ల ఒక సగరుడు అనేటువంటి రాజు ఉండేవాడు మీ కాలంలోనే, మీ వాడే, మీ వంశపు వాడే. ఈ సగరుడికి విదర్భరాజు పుత్రిక అయినటువంటి కేశిని అనేటువంటి ఆమె ఒక భార్య, అరిష్టనేమి పుత్రిక గరిత్మంతుని సోదరి అయినటువంటి సుమతి అనేటువంటి ఆమె ఇద్దరు భార్యలు ఈయనకి. సంతానం లేక బాధపడుతూ ఉంటే భృగువు అనేటువంటి ఒక మహర్షి ఆయనకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం వల్ల ఒక భార్యకు ఒక కొడుకు, రెండవ భార్యకు 60,000 మంది పుత్రులు కలుగుతారని చెప్పారు. వారిలో భృగు వరం వల్ల సుమతికేమో పెద్ద సొరకాయ వంటి బొద్దొచ్చేసింది, పొట్ట అలా పెరిగిపోయింది. అయితే కేశినికేమో ఒక్కగానొక్క కొడుకు కలిగాడు, అతని పేరే అసమంజసుడు. ఈమెకి పెద్ద అనపకాయ వంటి పొట్టొచ్చేస్తే దాన్ని 60,000 మందిగా 60,000 పిండాలుగా అవి తయారయ్యాయి. వాళ్లే సగరపుత్రులు అని పిలువబడ్డారు. అయితే ఈ అసమంజసుడికి ఒక జబ్బుంది. చిన్నపిల్లల్ని తీసుకువెళ్లి నీళ్లలో వేసి ఆనందంగా ఉండేవాడు. వాళ్ళు చచ్చిపోతూ ఉంటే నీళ్లలో పడి కొట్టుకుంటూ ఉంటే వాడికి బాగా ఆనందం. అందుకని చిన్నపిల్లల్ని పుట్టిన వాళ్ళని వాడి చేతికి దొరికిన వాళ్ళని తీసుకెళ్లి ఇచ్చిరేసేవాడు. అప్పుడు సగరుడు ఇతడు చేస్తున్నటువంటి పనికి కోపించి తన కొడుకని కూడా లెక్క చేయకుండా వాడికి దేశ బహిష్కరణ శిక్షను విధించాడు. అంటే తప్పు చేసింది తన కుమారుడైనా వెనకేసుకు రాలేదు సగరుడు, చేసింది కొడుకైనా సరే వాడికి విధించవలసినటువంటి శిక్షను విధించాల్సిందే అని ధర్మ పక్షపాత బుద్ధి లేకుండా తీర్పునివ్వడం అనేది మీ వంశానికి అక్కడి నుంచి ఉంది రామచంద్ర. పక్షపాత బుద్ధితో తీర్పు ఇవ్వడం అనేది మీ వంశానికి అలవాట్లేదు. సొంత కొడుకైనా సరే వాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాలి అనేది ఈక్ష్వాకుల వంశస్థుల యొక్క నిర్ణయం. ఆ నిర్ణయానికి అనుగుణంగానే అసమంజసుడు రాజ్య భ్రష్టుత్వాన్ని అనుభవించాడు. ఈ 60,000 మంది సగరపుత్రులుగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఈ సగరుడికి అశ్వమేధ యాగం చేద్దామనే ఒక బుద్ధి కలిగింది. అశ్వాన్ని విడిచిపెట్టారు. ఆ అశ్వాన్ని వెతక్క రావడం కోసమని సగరపుత్రుల యొక్క కుమారుడైన అంశుమంతుడు అనేటువంటి ఆయన ఈ యాగాశ్వాన్ని వెతకడానికి వెళ్లాడు. 1 సంవత్సరం పాటు తిరిగాడు అశ్వం కోసం, ఎక్కడా కనబడలా. దేవేంద్రుడు తీసుకువెళ్లిపోయాడు ఆ యాగాశ్వాన్ని. తీసుకువెళ్లిపోతే అశ్వం కోసం తిరిగి 1 సంవత్సరం తర్వాత వచ్చాడు తాతయ్య గారి దగ్గరికి. తాతయ్య, యాగాశ్వపు జాడ కనబడలేదు, భూమి మీద మాత్రం లేదు అని చెప్పాడు ఆ అబ్బాయి. నేను అన్ని చోట్ల తిరిగాను, ఇక ఉంటే ఎక్కడుండాలి, భూమి లోపల పాతాళంలో ఉండుండాలేమో, కాబట్టి నేను చేసినటువంటి పనిది, తర్వాత కర్తవ్యం మీరు ఆలోచించండి అని చెప్పగానే తన 60,000 మంది పుత్రుల్ని పిలిచాడు. అబ్బాయి, మీరే విధంగానైనా సరే భూమిని బద్దలు కొట్టుకోనైనా సరే ఆ యాగాశ్వం ఎక్కడుందో కనిపెట్టాలి అని చెప్పాడు. ఆ విధంగా ఆ 60,000 మంది భూమిని బద్దలు కొడుతూ ఉంటే ఆ భూమిలో ఉండేటువంటి ప్రాణులు మొత్తం ఏడ్చుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మగారితో మొరపెట్టుకున్నాయి. వాళ్ళంతా భూమిని తవ్వుకుంటూ వెడుతున్నారు, మాకు బాధ కలుగుతుంది అని అంటే, వాళ్ళంతా అల్పాయుష్కులవుతారులే, మీ దారిని మీరు వెళ్ళండి అని వాళ్ళు పంపించేశారు. ఆ విధంగా భూమిని మోసేటువంటి దిగ్గజాల దగ్గరికి వెళ్ళాడు. తూర్పు దిక్కును మోస్తుండేటువంటి విరూపాక్షాన్ని, దక్షిణ దిక్కుని మోస్తూ ఉండేటువంటి మహాపద్మాన్ని, పశ్చిమ దిక్కును మోస్తున్నటువంటి సోమనసాన్ని, ఉత్తరాన ఉండేటువంటి భద్రాన్ని మొత్తాన్ని చూశాడు. అయితే ఎక్కడా కనిపించలేదు. ఈశాన్యపు దిక్కుని త్రవ్వుకుంటూ లోనికి వెళ్లారు. ఆ లోనికి వెళ్లి అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన పక్కనే యాగాశ్వం కట్టేసింది. వీళ్ళు అనుకున్నారు ఈయనే ఆ యాగాశ్వాన్ని దొంగిలించి ఇక్కడ బంధించి ఉంటాడు అని. వెంటనే 60,000 మంది ఆయన మీదకి దూకారు. కపిల మహర్షి ఏం చేయలేదు, కళ్ళు తెరిచాడంతే. ఆయన యొక్క తపో అగ్నికి వాళ్ళంతా భస్మరాశులుగా మిగిలిపోయారు. బూడిది మాత్రం మిగిలింది. ఈ 60,000 మందిది బూడిది మాత్రం మిగిలింది. వాడు వెళ్ళినటువంటి జాడ మాత్రం లేదు. బయటికి మటుకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇక అంశమంతుడు ఆలోచించాడు. తన తండ్రులు రాకపోయేటప్పటికీ ఏదో ఉపద్రవం జరిగింటుంది అని అనుకుని జలతర్పణాలు ఇవ్వడం కోసమని సముద్రం దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో గరీబ్ మంత్రుడు చూశాడు ఇతన్ని. నాయనా, మీ వాళ్ళు ఇలా అయ్యుండరని నా అనుమానం. ఎందుకంటే ఏదో జరుగుంటే తప్ప వాళ్ళు రాకపోవడం అనేది తటస్థించి ఉండదు. నాకు అనిపిస్తూ ఉంది, నీవు భూలోకానికి గనక గంగను తెచ్చి వాళ్ళు బహుశా కపిల మహర్షి యొక్క యాగాగ్నికి భస్మమైనట్టుగా నాకు తోస్తుంది. ఆ భస్మరాశుల మీదుగా గంగను గనక ప్రవహింపజేస్తే వాళ్ళు పుణ్యలోకాలకి పోతారు కాబట్టి ఆ గంగని ఈ లోకానికి తీసుకువచ్చేటువంటి ప్రయత్నాన్ని నువ్వు చేయాలి అని చెప్పారు. వెంటనే సగరుడి దగ్గరికి వచ్చాడు మళ్ళీ. తాతయ్య, నేను తపస్సు చేయాలనుకుంటున్నాను, ఆ గంగని భూలోకానికి తీసుకురావడం కోసం అని అనగానే సగరుడు అంశుమంతుడికి రాజ్యాన్ని అప్పజెప్పగా అంశుమంతుడు కొంతకాలం తపస్సు చేసి 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 ఆ భగీరథుడు అంటే ఆ భూలోకానికి గంగని తీసుకురావడం కోసం తపస్సు చేసి 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 అంశుమంతుడు తనువు చాలిస్తూ తన కుమారుడైనటువంటి దిలీపుణ్ణి రాజుగా నియమించి కర్తవ్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దని చెప్పాడు. నేను ఎందుకోసం ప్రయత్నించాను, మా నాన్నగారి యొక్క భస్మరాశుల మీదుగా గంగ ప్రవహించాలనేది నా సంకల్పం. నేను పోయినందువల్ల నా సంకల్పం వ్యర్థం కాకూడదు, కాబట్టి దిలీప నువ్వు కూడా తపస్సు అనేది చేయి, భూలోకాన్ని గంగ రప్పించడం కోసం నీ యావత్ జీవితాన్ని వినియోగించు అని దిలీపుడికి హెచ్చరిక చేశాడు. దిలీపుడు కూడా ఆ విధంగానే గంగని భూలోకానికి రప్పించడం కోసం ఛాయశక్తిలా ప్రయత్నం చేశాడు. దిలీపుడు కూడా చనిపోతూ తన కుమారుడైనటువంటి భగీరథుడికి పట్టం కట్టాడు. భగీరథునికి పట్టం కడుతూ భగీరథుడితో కూడా చెప్పాడు దిలీపుడు, నాయనా, మన పూర్వీకులు సగరపుత్రులు 60,000 మంది భస్మరాశులుగా పడున్నారు, వారి మీదకి గంగ ప్రవహింప చేయాలనేది మా తాతల యొక్క కోరిక. నాతో తీరుతుంది అనుకుంటే నా శరీరం కూడా శిథిలావస్థకు చేరిపోయింది, తను చాలించేటువంటి గడియలు దగ్గర పడ్డాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నీ భుజస్కంధాల మీద వేసుకుని గంగని భూలోకానికి తెచ్చేంత వరకు నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించాలి అని భగీరథునితో చెప్పారు. ఇక భగీరథుడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మా నాన్నగారిని ఎలాగైనా సరే, మా తాతగారిని మా నాన్నగారిని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేయాలి అనుకున్నాడు. ముందుగా బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, గంగ అమాంతం భూమి మీదకి గనక వస్తే భూమి లోనికి వెళ్ళిపోతుంది, గంగ యొక్క ఉధృతికి తట్టుకోలేక. కాబట్టి ఆ గంగను బంధించగలిగినటువంటి వాడు శివుడు. ఆ శివుణ్ణి గురించి ముందు ప్రార్థన చేయి, ఆయన ప్రసన్నం చేసుకో, తర్వాత గంగ వచ్చేటప్పుడు పట్టమని అడుగు, ఆ తరువాత కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చు అని బ్రహ్మ చెప్పాడు. సరే, బ్రహ్మ ఆంతరం వెళ్లిపోయాడు. బ్రహ్మ వెళ్లిపోయిన తర్వాత శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు వచ్చాడు. శివుడు వచ్చిన తర్వాత, అయ్యా, గంగని భూలోకానికి రప్పించాలనుకుంటున్నాను, ఆ గంగ పైనుంచి ఉత్తంగ తరంగాలతో ఎగసిపడేటువంటి గంగని మీ జటాజూటంలో బంధించాలి అని కోరాడు భగీరథుడు. అలాగేనయ్యా అని అన్నాడు. శివుడు వెళ్లిపోయాడు. మళ్లీ గంగ కోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం కాగానే, నాయనా, నా వేగాన్ని తట్టుకోవడం చాలా కష్టం, దాని ఏర్పాట్లు చేసుకున్నావా అని అడిగింది. అమ్మా, అన్ని ఏర్పాట్లు అయ్యాయి అనగానే శివుడు వచ్చేశాడు అక్కడికి. బంధించాలని శివుడు, బంధింపడకూడదు అని గంగ, బంధించాలి పట్టుకోవాలని ఒకళ్ళు, పట్టుకోకుండా భూమి మీదకి దూకాలని ఒకళ్ళు విపరీతమైనటువంటి ప్రయత్నంతో గంగ అలా దూకుతూ ఉంటే శివుడు తన యొక్క జటాజూటాలు విశాలం చేశాడు. ఆ జటాజూటంలో బంధించేశాడు. అందుకనే ఆయన వ్యోమకేశుడు అయ్యాడు. అయితే బంధించిన తర్వాత మేనకండ ఉండిపోయాడు. బంధించి అట్టు పెట్టుకున్నాడు. మళ్లీ భగీరథుని పోయి బ్రతిలాడుకున్నాడు. ఇదేంటయా, నిన్ను బంధించమన్నాను, బంధించా బానే ఉంది, కానీ నా వెంట పంపడము? మన నా వెంట నువ్వు పంపాలి కదా, పంపితేనే కదా కార్యం అయ్యేది. బంధించమంటే బంధించి ఊరుకున్నావే, భలేవాడివే, వదిలిపెట్టవయ్యా అని అంటే ఆ జటాజూటంలో నుంచి ఒక పాయని ఒక అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వదులుతూ ఉంటే ఆ భగీరథుని వెంట వస్తున్నటువంటి గంగ భూమి మీదకు వచ్చేటప్పటికి 7 పాయలుగా చీలింది. తూర్పు దిక్కుకి హరదిని, నళిని, పావని అనే పేరుతోటి 3 పాయలు వెళ్లాయి తూర్పు దిక్కుకి. పడమర దిక్కుకి సీత, సుచక్షు, సింధు అనేటువంటి 3 పాయలు పడమర దిక్కుకు వెళ్లిపోయాయి. మిగిలినటువంటి ఒక్క పాయ భగీరథుని అనుసరించి వస్తూ ఉంది. చిన్న చిన్న తుంపరల్లాగా, చిన్న కాలవలాగా, పెద్ద నదిలాగా, అప్పటికప్పుడు తయారైనటువంటి సముద్రంలాగా, అప్పటికప్పుడు ముందుగా మట్టి వాసన, ఆ వెనకాల తుంపరలు, ఆ వెనకాల సాగరపు తాలూకు ఛాయలు, ఆ వెనకాతల నురుగు, ఆ వెనకాతల పెద్ద కాలవలాగా ఈ విధంగా గంగ పరవళ్లు తొక్కుకుంటూ వస్తూ ఉంది. ముందుగా భగీరథుడి రథం నడుస్తూ ఉంది. దారిలో ఎంతో మంది ఆ గంగ యొక్క తాగిడికి పుణ్యాత్ములే స్వర్గానికి పోవడం అనేది కనిపిస్తూ ఉంది. ఎప్పటినుంచో తమ తపశ్శక్తితోటి ఆ గంగలో మునకలు వేయాలనుకున్న మహర్షులు మొత్తం అప్పటికప్పుడు ఆ గంగలోకి వచ్చి స్నానాలు చేయడం మొదలుపెట్టారు. గంగ ఆ విధంగా ప్రవహించడం వల్ల ఒక అడవికి ఒక అడవికి ఉన్నటువంటి మధ్య దూరం ఇంకా విశాలమవుతూ ఉంది. ఎంతో మందిని ఆ విధంగా పునీతులు చేసుకుంటూ గంగ వస్తూ ఉంది భగీరథుని వెంట. అలా వస్తున్నటువంటి గంగ జఘ్ను మహాముని యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తేసింది. కోపించినటువంటి జఘ్ను మహాముని గంగని మొత్తాన్ని అవపోసన పట్టాడు. గంగ మొత్తాన్ని ఎలా అవపోసన పడతారండి? ఈ గంగని మొత్తాన్ని త్రాగడం సాధ్యమేనా అని చాలా మంది అడుగుతారు. ఇంత చిన్న మర్రి విత్తనంలో నుంచి అంత పెద్ద మర్రి చెట్టు వస్తుంది అంటే దాని యొక్క మూలం ఇంతే కదా. పెద్ద చెట్టు ఎంతైనా విత్తనం యొక్క మూలం ఇంతే కదా. ఇంత శరీరం వేసుకుని మనం పుడుతున్నా ఈ శరీరానికి కారణం శుక్లము శోణితము 2 బొట్లే కదా, అది ఇంతే కదా. అంటే మూలం తెలిస్తే ఇంత, మూలం బయటకు వచ్చిన తర్వాత ఇంత. అంటే మూలాన్ని త్రాగేశాడు. అంటే నారాయణ తత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు ఆయన. మూలతత్వాన్ని తాగేశాడు అనమాట. గంగ మొత్తం తాగడం అంటే ఇంత తాగాడని కాదు అర్థం, మూలం ఏదైతే ఉందో దాన్ని త్రాగేశాడు. వెంటనే మళ్లీ ప్రార్థించడం మొదలుపెట్టాడు. నువ్వు భలేవాడివయ్యా, ఇన్ని బాధలు పడ్డాను, ఒక్క తరమా, ఇన్ని తరాలు, అంశుమంతుడు పోయాడు, దిలీపుడు పోయాడు, భగీరథుని నేనొచ్చాను, నేను కూడా ఎన్ని బాధలు పడ్డాను, బ్రహ్మ గురించి తపస్సు చేసి, బ్రహ్మ కాదంటే మళ్లీ శివుడి గురించి చేసి, శివుణ్ణి బ్రతిమలాడుకొని, గంగని బ్రతిమలాడుకొని, శివుణ్ణి మళ్లీ ఇంకోసారి బ్రతిమలాడుకొని వదలమని చెప్పి ఇన్ని బాధలు పడితే ఇక్కడికి వచ్చింది. తీరా ఇంత ప్రయత్నం చేసి నా వెంట వస్తుంటే నువ్వు అమాంతం తాగేశావే, ఇదేనే న్యాయంగా ఉందా? పోనీ నా కోసం అడుగుతున్నానా స్వార్థం కోసం? కాదు, మా యొక్క పితృపితామహులు తరించడం కోసం అడుగుతున్నాను. కాబట్టి ఓ మహాముని, నువ్వు ఆ గంగను వదిలేవయ్యా అని బ్రతిమలాడే. నోటిలో నుంచి తాగినటువంటి గంగని తిరిగి నోట్లో నుంచే వదలడం ఇష్టం లేక చెవిలో నుంచి వదిలేశాడు జిఘ్ను మహాముని. ఆ విధంగా జిఘ్ను మహాముని చేత త్రాగబడి విడవబడింది కాబట్టి గంగకు ఇంకొక పేరు జాహ్నవి అని చెప్తారు. ఆ విధంగా ఉరవళ్లు పరవళ్లతో గంగ అలా వస్తూ పాతాళ లోకంలో ఉన్నటువంటి సగరుల యొక్క భస్మరాశుల మీదుగా, సగరపుత్రుల యొక్క భస్మరాశుల మీదుగా ప్రవహించింది. దాంతో వారు పుణ్యలోకాలకు వెళ్లడం అనేది తటస్థించింది అని చెప్పారు. దీనివల్ల రాముడికి ఏమర్థమైంది? మా పూర్వీకులు ఎంత పట్టుదల కలిగిన వాళ్ళు అర్థమైంది. ఒక పని ఒక చోట చేసి అది కాలేదని వదిలిపెట్టలేదు వాళ్ళు. తరాలు మారినా కానీ మారకూడని పట్టుదల అనేది రాముడికి అర్థమైంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే చివరికి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం ఇక్ష్వాకు వంశస్థుల యొక్క లక్ష్యం అనేటువంటిది రాముడికి అర్థమైంది. రేపొద్దున వారధి కట్టేటప్పుడు సగరుడు మా బంధువే కాబట్టి సముద్రం కూడా సాయం చేస్తుందనే విషయం అర్థమైంది. గంగలాంటి పవిత్రమైనటువంటి ఒక నదిని ఈ లోకానికి తీసుకువచ్చి తమ పితృపితామహులనే కాకుండా ఎంతో మంది బాధలు పడుతున్నటువంటి ఈ దేహాన్ని వదలలేక పుణ్యం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఎంతో మందికి ఆలోకాన్ని కలిగించి వాళ్ళందరినీ పునీతుల్ని చేసినటువంటి చరిత్ర మాది అని గొప్పగా రాముడు అనుకునేంతగా, వారి వెనకాతలు ఉన్నటువంటి వంశం యొక్క చరిత్ర ఇంత గొప్పది అనుకునే విధంగా ఆ విధంగా చెప్పారు. గంగ త్రిపదగా మూడు లోకాల్లో, అంటే ఆకాశం, పాతాళం, భూలోకం ఈ విధంగా వచ్చింది కాబట్టి ఆ శైవులైనా సరే వైష్ణవులైనా సరే ఇటైనా మూడే ఇటైనా మూడే త్రిపదగా అని పెడతారని కొంతమంది చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే గంగా భాగీరథి సమానురాలు అని ఒక వాక్యాన్ని వాడతారు కదా, ఇది భర్త పోయినటువంటి స్త్రీలకు వాడతారు అని చెప్తారు. అంటే గంగమ్మతో సమానమైనటువంటి స్త్రీ ఆమె. ఎందుకని? గంగ ఏ విధంగా అయితే ఈ భూలోకంలో ఉన్నటువంటి బిడ్డల్ని ఉద్ధరించడం కోసం ఈ లోకానికి వచ్చిందో తన భర్త అయినటువంటి శివుణ్ణి వదిలిపెట్టి, అలాగే ఈమె కూడా ఆ శివుడి లాంటి భర్త వెళ్లిపోయినా ఇక్కడున్నటువంటి బిడ్డల కోసం ఈమె ఇక్కడ ఉన్నది కాబట్టి ఈమె గంగస్వరూపురాలి అని చెప్పడం కోసం గంగా భాగీరథి సమానురాలు అని ఆమెకు పేరు పెట్టారు. తర్వాత తెల్ల వస్త్రం కట్టాలి అని చెప్పారు. తెలుపు అనేటువంటిది సత్వగుణానికి జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆ తెల్ల చీర కట్టుకున్నటువంటి ఆవిడలో సత్వగుణం జ్ఞానం అనేటువంటివి పరిపూర్ణంగా ఉన్నాయి, అటువంటి లక్షణాలు కలిగినటువంటిది ఈమె అని చెప్పడం కోసం ఆమె తెల్ల చీర కట్టుకోవాలని ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆ గంగ భాగీరథి, అంటే గంగకి భాగీరథుని చేత ఉద్ధరింపబడింది అనేటువంటి పేరుని ఈ లోకానికి తీసుకువచ్చి ఆ జిహ్ను మహాముని నుంచి కూడా విడిపించుకుని నీ తరతరాలు చెప్పుకునేటువంటి ఖ్యాతిని మీ వంశం ఆర్జించింది రామచంద్ర, ఇది గంగ యొక్క వృత్తాంతం అని చెప్పాడు విశ్వామిత్రుల వారు. చాలా ఆనందించారు వాళ్ళు. సరే ఇదైపోయింది కదా, ఇక తరువాత ఇంకొక విషయం చెప్పాలి. ఏమిటి? క్షీరసాగర మదనం గురించి మనకి స్వర్ణముఖి గారు చెప్పారు మొన్న మౌనధ్యాన సప్తాహంలో. మన స్వర్ణముఖి మాతాజీ గారు ఆ రోజు విషయాన్ని క్షీరసాగర మదనం గురించి చాలా చెప్పారు. అయితే ఈ క్షీరసాగర మదనం గురించి కొద్దిగా చెప్పుకొని మనం వదిలేద్దాం. ఒకసారి కశ్యప ప్రజాపతి దగ్గరికి ఈ క్షీరసాగర మదనంలో ఓ పెద్ద కవ్వము, తాడు లాగడం అదంతా అందరికీ తెలుసు కదా. దీనిలో ఉన్నటువంటి ఒక యోగపరమైనటువంటి ఒక విషయాన్ని చెప్పుకొని అవతలకు వెళ్లిపోదాం. అయితే ఈ వెన్నుముక చివర త్రికోణంగా ఉండేది, అంటే మూలాధార చక్రము అంటారే, దీన్ని ఆ పర్వతంతో పోల్చారు యోగంలో. తర్వాత కవ్వంగా తిప్పినటువంటి దేవతలు రాక్షసులు ఇద్దరున్నారే, ఆ ఇద్దరే ఇడ పింగళ అనేటువంటి నాడులుగా చెప్పారు. ఆధారభూతమైనటువంటి తాబేలుందే, ఆయన విష్ణు స్వరూపంగా సర్వత్రా వ్యాపించినటువంటి వాటిగా చెప్పారు. కొత్తగా అభ్యాసం చేసేటప్పుడు ఈ కుండలిని ప్రారంభంలో కొన్ని కదిలింపులు కదులుతాయట, ఆ కదిలింపుల యొక్క వికారాలు పుడతాయట, ఆ వికారాలనే హాలాహలంగా చెప్పారు. ఆ హాలాహలాన్ని అరించేటువంటి వాడు శివుడు ఒకడున్నట్టుగా మనకిక్కడ గురువు ఉంటాడు అని చెప్తారు. కాబట్టి ఆ గురువు దగ్గర చేరితే ఆ వికారాలు అనేటువంటివి హరించిపోతాయని చెప్తారు. కుడివైపున ఉండేటువంటి నాడికి పింగళ నాడి, దీన్నే సూర్యనాడి అని అంటారు. ఎడం వైపున ఉన్నటువంటి నాడిని ఇడా అంటారు, దీన్నే చంద్రనాడి అంటారు. కుడివైపు నుండి గాలిని పీల్చి దాన్ని బంధించగలిగినంతసేపు బంధించి ఎడమవైపు ముక్కు నుండి వదిలితే దాన్ని ప్రాణాయామము అన్నారు. ఈ నిరంతరం ప్రాణాయామం చేసేటువంటి వ్యక్తి రోజుకి 21,600 సార్లు హంస జరుగుతూ ఉంటే ఎన్ని శ్వాసలనైతే తను అదుపు చేసుకోగలడో అంత ఆయుష్యాన్ని తన జీవితంలో పెంపొందింపజేసుకుంటాడు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలకి వారంటీ ఇచ్చారనుకోండి ఒక గడియారాన్ని, 1 సంవత్సరం వాడకుండా అట్టు పెట్టేశాం బ్యాటరీ అదంతా తీసేసి, తర్వాత మళ్ళీ వాడటం మొదలు పెట్టామనుకోండి, 1 సంవత్సరము ప్లస్ మళ్ళీ ఇచ్చినటువంటి వారంటీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడియారం పనిచేస్తుంది కదా. అదేవిధంగా భగవంతుడిచ్చినటువంటి ఈ ఆయుష్ని కూడాను పెంచుకునేటువంటి లెక్కని ఈ ప్రాణాయామంలో చెప్పారు. ఈ ప్రాణాయామం గనక నిరంతరం గనక చేస్తే శరీరంలో కంపనం పుడుతుందట, అదే యోగ ప్రక్రియ. దీన్నే పాలకడలి కథ రూపంలో చెప్పారు. ఆ పాలకడలి కథే క్షీరసాగర మదనం. ఆ క్షీరసాగర మదనం గురించి చెప్పాడు రామచంద్రుడికి, లక్ష్మణ స్వామికి, విశ్వామిత్రుల వారు చెప్పిన తరువాత అది దితి బాధపడుతూ ఉంది. అయ్యో మా వాళ్ళందరూ చిరికారు, కానీ మా వాళ్లందరికీ అమృతం దొరకలేదు, మా వాళ్లకు అన్యాయం జరిగిపోయింది అని దితి బాధపడుతూ కూర్చుంది. అదితికి దేవతలు కదా వాళ్ల కుమారులు మొత్తం, వాళ్లంతా అమృతాన్ని సాధించుకుని బాగా ఉన్నారు, కానీ ఈమె కుమారులే ఏమీ పొందలేక అలా ఉండిపోయారు. అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చాడు అక్కడికి. ఆయన చూసి, ఏమండి మరి నాకు దేవతల్ని కూడా జయించగలిగినటువంటి పుత్రులు కావాలని ఉంది, మరి అటువంటి వాళ్ళు నాకు అనుగ్రహిస్తారా అని అడిగిందాను. సరే అటువంటి వాళ్ళు కావాలంటే నువ్వు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమిటి ఆ జాగ్రత్తలు? సాయం సంధ్యా సమయాల్లో నిద్రపోకూడదు, గడపడ మీద కూర్చొని తల ఆర్చుకోవడం కాని దువ్వెనబెట్టి దువ్వుకోవడం లాంటి పనులు చేయకూడదు, జుట్టు విరబోసుకుని కనిపించకూడదు, గోళ్లు విపరీతంగా పెంచకూడదు, ముఖాన బొట్టు లేకుండా ఉండకూడదు, సువాసనలకి పతివ్రత స్త్రీలకి ఏది యోగ్యమో అది నీవు మరవకుండా ధరిస్తూ ఉండాలి, ఈ లోపాల్లో ఈ వ్రతంలో ఏ లోపం జరిగినా గాని దానికి నేను బాధ్యుణ్ణి కాదు అని కశ్యప ప్రజాపతి చెప్పాడు. సరేనండి ఇన్నింటినీ నేను ఆచరిస్తాను అని ఆమె చెప్పింది. అయితే ఈమె ఎందుకోసం చేస్తుంది? ఇంద్రుణ్ణి చంపే కుమారుడు కావాలని చేస్తుంది, ఇంద్రుణ్ణి చంపే కుమారుడు కావాలని చేస్తుంది. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు, చిన్న పిల్లవాడి రూపంలో ఆమెకి దాసుడిగా చేరాడు. కావాల్సిన అందించడం, నీళ్లు కావాలి అని అంటే నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్నాడు, నేను నీళ్లు పోసుకోవాలి నీళ్లు తోడాలంటే నీళ్లు తోడు పెడుతున్నాడు. ఇంద్రుడు దాసుడు లాగా చేరాడు ఆమె దగ్గర. అయితే ఒక రోజు నీవేం చేసిందంటే పొరపాటున కాళ్ల వైపు పెట్టవలసినటువంటి కాళ్ల వైపు, మామూలుగా కాళ్ళు ఇటుపక్క తల ఇటుపక్క అనుకోండి, ఆమె ఒక రోజు ఏం చేసిందంటే తల ఇటుపక్క పెట్టింది, కాళ్ళు ఇటుపక్క పెట్టింది. వ్రతానికి భంగం జరిగింది. ఎప్పుడైతే భంగం జరిగిందో ఈ ఇంద్రుడు సూక్ష్మ రూపంలో లోనకు ప్రవేశించి ఆ గర్భస్థ పిండాన్ని నరకడం మొదలు పెట్టాడు. అది ఏడుస్తూ ఉంది, పిండం ఏడుస్తూ ఉంటే మా హృదహ మా హృదహ మా హృదహ అన్నాడు ఆయన. మా అంటే వద్దు, హృదహ అంటే ఏడవద్దు అని ఆ పిండాలకు చెప్తున్నాడు ఇంద్రుడు లోపల. ఏడవద్దు 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 అని నరుగుతున్నాడు. నరుగుతుండేటప్పటికీ ఆ 7 పిండాలు 7 సార్లు మొత్తం 49 పిండాలుగా నరికేశాడు. బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘోరం అర్థమైంది ఆమెకి. ఏమిటి, ఇంద్రుడంతటి వాడు అంతటి వాడిని సంహరించేంత పుత్రుడు కావాలి అంటే కొన్ని జాగ్రత్తలు భర్త చెప్పాడు, కానీ భర్త చెప్పినటువంటి జాగ్రత్తల్ని పాటించకపోవడం నా లోపం తప్ప సంహరించినటువంటి ఇంద్రుడిది కానే కాదని అర్థం చేసుకుందామె. పైగా తనకంటూ ముప్పు వచ్చిందని తెలిస్తే ఆ పని ఎప్పుడో చేసిండేవాడు, కానీ వ్రతభంగం కాడ వేచి ఉండేవాడు కాదు ఇంద్రుడు. కాబట్టి ఇంతకాలం సేవ చేస్తున్నటువంటి ఇంద్రుడు నాకు ద్రోహం చేసేవాడు కాదు, ఆ ద్రోహం అనేది ఏదైనా ఉంటే నా వ్రత లోపంలోనే ఉంది అని అర్థం చేసుకుందాను. వెంటనే ఇంద్రుడిని ప్రార్థించింది, నాయన వీళ్లకు కూడా కొన్ని లోకాలు ఇవ్వు, వీళ్ళని కూడా ఒక లోకంలో వీళ్ళకి శాశ్వత కాలం ఉండేటట్టుగా, వీళ్ళను కూడా ఆ విధంగా పిలుచుకునేటట్లుగా వరాన్ని ఇవ్వబయ్యా అని అడిగితే, అమ్మా వీళ్ళంతా మరుత్తులు మరుద్గణాలు, మారుదహ మారుదహ అని అన్నారు కాబట్టి మరుద్గణాలు, ఈ పేరుతో మరుత్తులు అనేటువంటి లోకంలో వీళ్ళు ఉంటారమ్మా, మరుత్తులు అని పిలువబడతారు వీళ్ళు మొత్తం 49 అని ఇంద్రుడు వాళ్ళ అమ్మతో చెప్పాడు. ఆ విధంగా ఈ మరుద్గణాలు లోకంలో ప్రసిద్ధి చెందాయి నాయన అని చెప్పి ఆ విధంగా ఆ మరుత్తుల యొక్క కథని అంతవరకు చెప్పేసిన తర్వాత దారిలో ప్రసంగ వశాన ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమం ఏమిటో, ఆ ఆశ్రమం యొక్క కథా విశేషాలేమిటో రేపటి రోజున విశ్వామిత్రుని యొక్క నోటి ద్వారా రామలక్ష్మణులకు ఏం చెప్పాడో వినడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు జయ శ్రీమన్నారాయణ.